తెలుగు సాహిత్యంలోని కొందరు రచయితల స్వీయ చరిత్రలు కాని స్వీయ చరిత్రల గురించి చెప్పుకుందాం. అంటే స్వీయ చరిత్రలు అంటే స్పష్టంగా కందుకూరి, చిలకమర్తి ఇలాంటి వాళ్ళు రాసుకున్న సుదీర్ఘమైన చరిత్రలు కాకుండా తమ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు చెబుతూ వాటికంటే ముఖ్యంగా తమ జీవితంపైన, తమ చుట్టూ ఉన్న ప్రపంచంపైన, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయంపైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే రచనల్ని చలం పెట్టిన పేరు మ్యూజింగ్స్ ఎక్కువ సమంజసంగా ఉంటుంది. అలాంటి స్వభావం ఉన్న రచనల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలు జ్ఞాపకాలును అన్న పుస్తకాన్ని గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందాం. శ్రీపాద గారి పేరు తలుచుకోగానే గుర్తొచ్చేది గోదావరి తీరం, ఆ నదీ తరంగాల్లా మనల్ని తబ్బిబ్బు చేసే ఆయన పదవిన్యాసం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వైదికం చేసుకుని జీవించాల్సింది కాస్త కథా రచయిత అయిపోయారు, సంస్కృత కావ్య రచన చేయాల్సింది పోయి తెలుగు భాషకు ముద్దుబిడ్డ అయ్యారు. ఇదంతా చాలా ఆసక్తికరమైన కథ. అనుభవాలు జ్ఞాపకాలులో ప్రధానంగా ఇదే విషయాలు ఆయనకు మనతో ఎక్కువగా చెప్తారు. తన ఇంట్లో చిన్నప్పుడు సంస్కృత కావ్యాలు అంటే వాల్మీకి, కాళిదాసు, భారవి, మాఘుడు, భవభూతి వీళ్ళందరి కావ్యాలను భట్టియ్యం వేయడం ముఖ్యమైన పని. ఆ పనిలో ఆయన ఏమాత్రం వెనకబడలేదు. కానీ తెలుగు భాష మాధుర్యం ఒక్కసారి తెలిసొచ్చిన తర్వాత అప్పటినుంచే ఆయనకి తెలుగు భాష మీదే మమకారం ఉండిపోయింది. ఇంతకు ఆయన చదివిన తొలి తెలుగు రచన ఏమిటి, దాన్ని ఎలా చదవనిచ్చారు వాళ్ళ శ్రోత్రియ కుటుంబ పెద్దలు అనంటే, పైగా వాళ్ళు ఒకళ్ళ ఇద్దరా, నాన్న, చిన్నాన్న, పెదనాన్న, ఇంతమంది పెత్తనం ఆయన మీద. అయినప్పటికీ ఒక 60 ఏళ్ల వితంతువు అభ్యర్థించిన మేరకు ఆయన ఒక పుస్తకం చదివారు. ఆ పుస్తకం మదన కామరాజు కథలు. అలా రోజూ ఆమెకి కథలు చదివి వినిపిస్తుంటే ఆ కథల మాటకేమో గాని తెలుగు భాషతో శ్రీపాద గారికి విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అప్పుడు మొదలైన బంధం జన్మజన్మల బంధం అయిపోయింది. శ్రీపాద గారి కాలంలో ఉన్న సామాన్యమైన ఆచారం చదువుకునే అబ్బాయిలు వారాలు చేసుకోవడం. ఇప్పుడు మరో రూపంలో పేయింగ్ గెస్టులు అనే పేరిట ఇవి ఆచరణలో ఉన్నాయనుకోండి. డబ్బులకు కొదవ ఉంది అని కాదు, కానీ వేరే ఊళ్ళల్లో చదువుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణ వాడల్లోని ఎవరో ఒకరు బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి భోజనం కోసం అభ్యర్థించి వాళ్ళు రమ్మన్న పూట వాళ్ళింటికి వెళ్ళి తినడం, అలా ఆ ఊళ్ళో ఉండి చదువుకోవడం. దీనిలో ఎన్ని రకాలున్నాయో ఈ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది. ప్రేమగా పెట్టేవాళ్ళు, కసురుకుంటూ పెట్టేవాళ్ళు, సాకులు చెప్పి తప్పించుకునేవాళ్ళు, భర్తకు తెలియకుండా చాటుగా పిలిచి పెట్టే మంచి తల్లులు, ఇలా అన్ని రకాల వారాలు చేసుకున్నారు శ్రీపాద. వారాల చదువును ఆయన ఇష్టపడ్డారు కూడా, అందుకే దాని సిఫారసు కూడా చేస్తారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, తెలివితేటలు శ్రద్ధ ఎలా ఉండినా ముందు అణకువ విధేయత ఉంటే కాని ఊరివారు వారాలు ఇవ్వరు విద్యార్థికి. కొన్ని రోజులు కాక ఆ నమ్రత సంవత్సరాలకు సంవత్సరాలు అవలంబించి ఉండాలి. దాంతో మనిషి ఎంత చక్కగా తయారవుతాడో అంటారు ఆయన. అంటే ఇలా వారాలు చేసుకోవడం వల్ల మనిషిలో ఒక చక్కని స్వభావం ఏర్పడుతుంది అన్నది ఆయన నేర్చుకున్న సిద్ధాంతం. శ్రీపాద వారు రాసిన అనుభవాలు జ్ఞాపకాలులో ఎలాంటి విషయాలున్నాయి అనడానికి మచ్చుకి ఆ వారాల కథ చెప్పాను. నిజానికి మ్యూజింగ్స్కి స్వీయ చరిత్రకు తేడా ఉందని ఇంతకుముందే అనుకున్నాం. శ్రీపాద వారు రాసింది స్వీయ చరిత్ర కాదు. అయితే మరేమిటి అంటే, ఇంద్రకంటి హనుమత్ శాస్త్రి గారి మాటలు ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. ఇది పూర్వపు ఆత్మకథల వంటిదని కొందరు అనుకుంటారు, కాదని తర్వాత తెలుస్తుంది. అది మీతో నడిచిన 60 ఏండ్ల ఆంధ్ర సభ్యత చరిత్ర, సజీవ సాహిత్య సంపుటం. మీ కథల కంటే ఇదే ఎక్కువ చదువుతారేమో అని భయంగా ఉంది. దీని చేవ అంతటిది అన్నారాయన శ్రీపాద గారికి రాసిన లేఖలో. ఇలాంటి సజీవత్వం మామూలు స్వీయ చరిత్రలకు, జీవిత చరిత్రలకు అంతగా ఉండకపోవచ్చు. అదే బహుశా ఇలాంటి రచనల ప్రధాన లక్షణం, వాటిలోని గొప్పతనం. శ్రీపాద గారు తన చరిత్ర తనే ఎందుకు రాసుకోవాల్సి వచ్చిందో చాలా తమాషాగా చెప్పారు. మామూలుగా అయితే మన అనుభవాలు, మన జీవితంలోని సంఘటనలు మరొకరికి కూలంకషంగా చెప్పి వాళ్లు దాన్ని రాస్తే అలా ఒక ప్రముఖుడి జీవిత చరిత్ర ప్రపంచానికి అందుతుంది. కానీ తెలుగులో జీవిత చరిత్రలు తక్కువని, వచ్చే అవకాశాలు కూడా తక్కువని శ్రీపాద వారి అభిప్రాయం. దానికి ఆయన ఒక కారణం చెప్పారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఏమంటే, మనవారి ప్రతిభా ప్రాగల్భ్యాలు అర్థం చేసుకోగలమే కానీ మనం అంగీకరించలేం. మనలోనూ సమర్థులున్నారని అనుకోగలమే కానీ ఆ మాట పైకి చెప్పలేము. నిరసించగలమే గాని మన వారిని ఆరాధించుకోలేము. ఎంచేతనంటే అంటూ కొసమెరుపుగా మన తెలుగువారి గురించి అద్భుతంగా ఒక వాక్యం అన్నారాయన. నేను అన్న అహంకారమే కానీ నాది అన్న మమకారం పుట్టలేదు మనకింకా. ఇది ఎంత కటువుగా ఉన్నా సత్యమని ఒప్పుకోక తప్పదు. ఈ అనుభవాలు జ్ఞాపకాలు ఒక శుద్ధ వైదికుడు పండిత వంశస్థుడి జీవితంలోని ముఖ్య ఘట్టాలను, ఆ వైదిక జీవన విధానాన్ని, అతను తిరస్కరించిన వైనాన్ని మధురంగా చెప్పే రచన. హైందవ సంస్కృతిలో కులం, శాఖ, వాటి తాలూకు ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, అలవాట్లు, నమ్మకాలు ఎలా వ్యక్తి జీవితాన్ని శాసిస్తాయో, అవి క్రమంగా ఎలా బంగారు సంకెళ్ళైపోతాయో చెబుతుంది శ్రీపాదవారి ఈ అనుభవ సంపుటి. పొడుగు జుట్టు పెంచుకొని మూడో జడో వేసుకోవడం దగ్గర నుంచి సిగ్గు సంకోచం లేకుండా పరాయి ఇళ్లల్లో భిక్ష అడుక్కోవడం వరకు ఇవన్నీ వైదిక ఆచారాల్లో అనుల్లంఘనీయమైన ఆచారాలే. స్వంత అభిరుచి, స్వతంత్రేచ్ఛ ఉన్న వ్యక్తికి ఇలాంటి వాటిని వదిలించుకోవడం అంత సులభం కాదు. ఈ ప్రయత్నంలో శ్రీపాదవారు పడ్డ యాతనంతా ఈ పుస్తకంలో నమోదైంది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుగుబాటు ఒక రకం కాదు. ఆయన ఆ తిరుగుబాటు చేసిన పద్ధతి కూడా విలక్షణమైంది. ఎందుకంటే హఠాత్తుగా ఒకరోజు నేను ఇవాళ్టి నుంచి వైదిక విధానాలన్నీ మానేస్తున్నాను అని ఆయన ప్రకటించలేదు. కానీ క్రమక్రమంగా ఒక్కొక్కటి మానేసి ఒక స్వతంత్ర జీవిగా తనని తాను ప్రకటించుకున్నారు. అయితే ఈ గ్రంథం ఆశాంతం చదివితే ఒక సంస్కృతికి అది దర్పణంగా మనకు కనిపిస్తుంది. తెలుగువారి చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన భాగం. అందుకే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఈ పుస్తకం చదివాకన్నారు, మీ పుస్తకం చదవకపోతే ఈ కాలం వారికెవరికీ ఇటువంటి ప్రపంచం ఒకటి ఉండిందని ఊహించడానికైనా వీలు లేదు. కాల పరిస్థితులు అంతగా మారిపోయినవి. ఈ మాటలు రాళ్లపల్లి వారు చెప్పి కూడా అర్ధ శతాబ్ది గడిచిపోయింది. ఆనాటికే ఈ ప్రపంచం విస్మృతమైంది అంటే మరి ఈ కాలం వారికి అది ఎంత అపురూపంగా ఉంటుందో, అది ఎంతగా చరిత్రలో కలిసిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. తెలుగు సాహిత్యంలో శ్రీపాద సుబ్రహ్మణ్యం గారికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆయనకు ముందు సుప్రసిద్ధులైన రచయితలు చాలామందిలో మనకు సామాన్యంగా కనిపించే లక్షణం ఆంగ్ల సాహిత్య పరిచయం. కానీ శ్రీపాద వారిలోని ప్రత్యేకత, ఆయన పరిభాషలోనే చెప్పాలంటే పాస్ పీస్ భాష ఆయనకు రాకపోవడం. ఎప్పుడూ దాన్ని నేర్చుకోవాలనే ప్రయత్నం కూడా ఆయన చేయకపోవడం. ఇంగ్లీషు రాకపోవడం కొంత కించగానే అనిపించింది, ఇప్పటికీ అనిపిస్తోందని ఈ పుస్తకం రాస్తున్నప్పుడు కూడా అన్నారు ఆయన. కానీ హిందీ రాకపోవడం మాత్రం ఆయన చాలా గర్వకారణంగా అనుకున్నారు. బహుశా మన తెలుగు రచయితల్లో హిందీని ఇంతగా ద్వేషించిన రచయిత మరొకరు లేరేమో అనిపిస్తుంది. ఆయనలోని ఇతర ప్రత్యేకతలు, గాంధీ అంటే ఏమాత్రం గౌరవం లేకపోవడం, మహాభారతంలో కౌరవ పక్షపాతం వహించడం, ఇంకా ఒకటి చెప్పాలంటే తిరుపతి వెంకట కవులతో నిత్య పోరాటం పెట్టుకోవడం. ఆయనకు తన అభిప్రాయాల విషయంలో రాజీ పడే అలవాట్లేదు. అందుకే తెలుగు విషయంలో ఇంటిల్లిపాదితోనూ వైదిక సంప్రదాయంతోనూ ఆయన పోరాడారు. సంస్కృతం అద్భుతంగా అభ్యసించి అందులో వేదాలు కూడా కంఠతా వేసి అనేక కావ్యాలు చదివి అవధానం కూడా చేసి సంపూర్ణంగా ఆ భాషపై అధికారం సంపాదించిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సంస్కృతం పట్ల ప్రకటించిన కోపం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఆలోచనల్లో ఎంత మౌలికత ఉందో కూడా ఇదే మనకు నిదర్శనంగా నిలిపిస్తుంది. ఆయన ఆలోచనల్లో ఎంత మౌలికత ఉందో మనకు అర్థమవుతుంది. ఆయన అంటారు, సంస్కృతం దేవతల భాష, తాము భూసురులు కనుక బ్రాహ్మలు అదే నేర్చుకోవాలి, కనుక పండితుడంటే సంస్కృత పండితుడే ఆ పండితుడు, కవి అంటే కూడా సంస్కృత కవే, ఇది వైదికుల సిద్ధాంతం, కనుక తెలుగులో కవిత్వం చేయవద్దని నాకు ఆంక్ష, నేను తెలుగులో రచన చేయడం కులం చెడ్డమే అని ఆయన రాశారు ఇందులో. కానీ దానికి ఆయన ఏం భయపడలేదు. సంస్కృతాన్ని అవసరార్థం ఎంత వాడినా తెలుగుపైనే ఆయనకు అమితమైన మమకారం. ఆయనే కనుక అప్పుడు తన పెద్దల ఆంక్షలకు లొంగిపోయి తెలుగులో రాయకపోయి ఉంటే ఎంత అందమైన రచనల్ని తెలుగు వాళ్లు కోల్పోయేవారో అని అనిపిస్తుంది. తెలుగు పాఠకుల అదృష్టం కొద్దీ ఆయన తిరుగుబాటు వీరుడయ్యాడు. సంస్కృత అభ్యసనంతో పాటు శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో ఉన్న మరో సంప్రదాయం జ్యోతిషం నేర్చుకోవడం, దాన్ని ఒక వృత్తిగా ఆచరించడం. ముందే చెప్పినట్టు అసాధారణ ప్రతిభావంతుడైన శ్రీపాదకు జ్యోతిషం నేర్చుకోవడం పెద్ద సమస్య కాలేదు. జ్యోతిషం చెప్పడానికి ఊరూరా తిరగడం కూడా మామూలే ఆయనకి. అయితే ఒకసారి ఒక విప్లవ జ్వాల మనసులో రాజుకుందంటే దాన్ని ఆర్పడం కష్టం. పైగా అది ఒకదానితో మొదలైనా అన్నిటికీ వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువ. ఆయన చాలా చమత్కారంగా చెప్పారు ఈ విషయాన్ని. మా వాళ్ల మీద ప్రతీకారంగా స్మార్తం అన్నా శ్రౌతం అన్నా జ్యోతిషం అన్నా నాకు నిరసన భావము, ప్రాతికూల్యము, ద్వేషము కూడా పెరిగిపోయాయి. గోషావల్ల స్త్రీకి పరపురుష ప్రీతి పెరిగేట్టు అని. స్మార్తం అంటే స్మృతుల్లో చెప్పేది, శ్రౌతం అంటే వేదంలో చెప్పింది. ఇలా అన్ని క్షుణ్ణంగా నేర్చుకుని అన్ని నేర్చుకున్న తర్వాతే వాటి మీద విరక్తి పెంచుకున్నారు శ్రీపాదవారు. సంధ్యావందనం అన్న దాని మీద అప్పటికే ఆయనకు రోత పుట్టింది. చాలా ఏళ్ళు చేశారు కానీ మధ్యలో వదిలేశారు. ఆలోచిస్తే అనిపిస్తుంది, తెలుగు భాష చదవద్దు రాయవద్దు అని తండ్రి పినతండ్రి ఆంక్షలు విధించకపోతే పాపం శ్రీపాద గారికి ఇలా స్మార్తం శ్రౌతం మీద ద్వేషం కూడా ఏర్పడి ఉండేది కాదేమో. ఏదైనా నిర్బంధం చేస్తే తెలివిగలవాడికి సృజనశీలుడికి దానిపై తిరగబడాలనిపిస్తుందన్నదానికి శ్రీపాద గారి జీవితమే గొప్ప ఉదాహరణ. అనుభవాలు జ్ఞాపకాలను చదువుతుంటే కొన్ని విషయాలు ఆయన స్వభావంలో మనకు కనిపిస్తాయి. ఒకటి, ఇందాక నుంచి చెప్తున్నట్టు నిర్బంధాన్ని సహించలేనితనం, ఒక స్వతంత్రేచ్ఛ. రెండవది, రకరకాల విషయాల పట్ల చాపల్యం. మొదటి దాని గురించి ఇందాక నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఇక సాహిత్య చాపల్యం అంటే ఒక విచిత్రమైనవి ఆయన జీవితంలో మనకు కనిపిస్తాయి. తెలుగు చదవాలి, తెలుగులోనే రాయాలి అన్నది ఒక్కటి ఆయనకు స్పష్టంగా ఉన్న అభిరుచి. అయితే ఆ తెలుగులో ఏం రాయాలి అన్నది క్షణక్షణానికి మారుతూ వచ్చింది. మదనకామరాజు కథలు చదివి వచనమే అతి గొప్ప ప్రక్రియ అనుకున్నారు. విజయ విలాసం లాంటి కావ్యం చదివి పద్యం రాసి తీరాలనుకున్నారు. మిత్రుడికి మాటిచ్చానని అవధాన విద్య నేర్చుకుని అవధాన ప్రదర్శనలు ఇవ్వాలనుకున్నారు. ఇక అవి నాటకాలకు ప్రాచుర్యం ఉన్న రోజులు కనుక నాటకాలు రాయాలనుకున్నారు, ప్రదర్శించాలనుకున్నారు, నటించాలనుకున్నారు కూడా. ద్వారం వెంకటస్వామి నాయుడిని వీణ ధనమ్మను ఆలకించి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాలనుకున్నారు. ఇన్ని చాపల్యాలు ఆయన సృజనాత్మక జీవితాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దాయి. ఇలా రోజుకో రంగంపై వ్యామోహం కలగడం మనలాంటి వాళ్లకు కూడా చాలాసార్లు కలిగేదే. మనకు శ్రీపాద గారికి తేడా ఎక్కడుందంటే ఆయన అన్ని చేశారు, అన్ని బాగా కూడా చేశారు. ఒక్క సంగీతాన్నే ఎక్కువగా నెరవలేదు గాని తక్కినవన్నీ అద్భుతంగానే చేశారు. అదే ఆయన ప్రతిభ.